పరిశుద్ధుడైన తండ్రి, రామ కలిగిన దేవా, సర్వాధికారి అయిన ప్రభు, మహిమా స్వరూపి గణుడవు, మహోన్నతుడు, మహామహిమను వశించువాడు, స్తుతికి మహిమకు ఘనతకు అర్హుడు. స్తుతిస్తూ ఉన్నాం, నీ పాదాలు వతుకొచ్చా దేవా. మీరు సత్యాన్ని ప్రేమించేవారు, మీరు భయభక్తుల్ని కోరుకునేవారు, మీరు ఎలా ఉండాలని ఆజ్ఞాపించారో అలా ఉండటం మాకు ఆశీర్వాదకరం. నాయన, ముండితనం, గణనలైన మనసు, దిద్దుబాటులైన జీవితాలు ఎంత ఘోరంగా ఉంటాయో వాక్యం నుంచి మాట్లాడుతూ ఉన్నారు. మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఆత్మదేవ, మా అందరితో మాట్లాడండి. 59 స్త్రీల సహవాసాలు మీరు కట్టారు. 59 స్త్రీల సహవాసాల ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగించండి. గత వారం వెస్ట్గోదావరి స్త్రీల కొరకు ప్రార్థన చేశాం. ఎంతో చక్కగా, దీవెనకరంగా వెస్ట్గోదావరి పోలీస్ సహవాసాలు, టీచర్స్, కోస్టల్ అగ్రి సహవాసాలకు సహాయం చేశారు. ఈ వారం 13వ తేదీ మా ప్రియులు బాపట్ల స్త్రీలు సిద్ధపడతా ఉన్నారు. వారి కృకొలుపుగా మీరు జరిగించండి. 12 గృహ దర్శనాలు కూడా సహాయం చేయండి. రాత్రి అనకాపల్లి గర్ల్స్ సహవాసాన్ని కట్టారు. మీకు 14 స్తోత్రాలు. నిబిడ్లు ప్రభా ఆశతో నల్గొండ గర్ల్స్ కూడా కట్టాలని ఆశపడుతున్నారు. అన్ని జిల్లాల్లో ఆయన మీరు గొప్ప కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోమని, ప్రాముఖ్యంగా అందరం కలిసి స్త్రీల బాధ్యత ఏంటో, స్త్రీల సహవాసాల ద్వారా మీరేం చేయాలనుకుంటున్నారో వాటి కొరకే మీ పాదాల దగ్గరకు వచ్చాం. మాతో మాట్లాడండి, సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఈ స్త్రీల సెంట్రల్ కాన్ఫరెన్స్ కి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. లాస్ట్ వీక్ మనం హోషియా గ్రంథంలో నుంచి దేవుని మనసును అర్థం చేసుకోవడానికి 1-2 అధ్యాయాల నుంచి కొన్ని మాటలు ధ్యానం చేశాం. అందులో దేవుడు భర్తగా, ఇశ్రాయేలు ప్రజలు భార్యగా, భర్త సహించని పాపం వ్యభిచారం అయితే ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు అని కోపంతో రౌద్రంతో ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చదువుతూ వచ్చాం. 4వ అధ్యాయంలో ఇంకా అదే తీవ్రత కొనసాగుతూ ఉంది. అందులో ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఈ 4వ అధ్యాయాన్ని మనం విడదీసుకోవాల్సి వస్తే 1-3 వచనాల్లో దేవుడు నేరారోపణ చేస్తా ఉన్నాడు. 1-3 వచనాల్లో దేవుడు నేరారోపణ చేస్తా ఉన్నాడు. ఎందుకు దేవుడు కోపగించుకుంటున్నాడు? ఊరకనే కోపం వస్తుందా? కారణం ఏమన్నా ఉంటుందా అంటే ఊరకనే కోపం రాదు. ఆ మాటకు వస్తే ఓర్చుకునే దేవుడు కూడా. కానీ ఇక్కడ ఎందుకు ఆయన కోపగించుకుంటున్నాడు అన్న మాట దగ్గర 1వ వచనం ఇలా రాయబడింది, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోవటం చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాఖ్యమాడుతున్నాడు. సత్యం లేదు, కనికరం లేదు, దేవుని గురించిన జ్ఞానం లేదు, కాబట్టి దేవుడు దెబ్బలాడుతున్నాడు, తగువాడుతున్నాడు, వ్యాజ్యమాడుతున్నాడు. ఈ 4వ అధ్యాయం చదువుతా ఉన్నప్పుడు, హోషియా గ్రంథం చదువుతా ఉన్నప్పుడు అప్పుడెప్పుడు అట్లా ఉన్నారు అనే కాదు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇప్పుడు సొసైటీ అట్లానే ఉంది, ఇప్పుడు సంఘం అట్లానే ఉంది, ఇప్పుడు తన ప్రజలు అట్లానే ఉన్నారు. మనం ఏమంటామంటే కాలం మారింది, ట్రెండ్ మారింది, కాబట్టి అన్ని చోట్ల అలాగే ఉంది, అందరూ అలాగే ఉన్నారు. అన్ని చోట్ల అలాగే ఉంది, అందరూ అలాగే ఉన్నారు కాబట్టి దేవుడు అడ్జస్ట్ అయిపోతాడా? సహజంగా లోక నానుడు ఏంటంటే 10 మంది కలిసి అబద్ధాన్ని నిజము అంటే అబద్ధం నిజంగా చలామణి అయిపోతుందట. ఎందుకు ఎక్కువ మంది అలాగే చేస్తున్నారు కదా, 10 మంది అబద్ధాన్ని నిజమంటే చలామణి కింద ఆ చలామణిలో అబద్ధం నిజంగా చలామణి అయిపోతుందట. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే ఏది ఏమైనా దేవుడు ఆయన దృక్పథం, ఆయన చూసే విధానం, ఆయన కులబద్ధత మారిపోదు, ఒకలాగే ఉంటుంది. అందరూ ఇలాగే చేస్తున్నారండి అని అన్న ఆ తప్పే, 100 మంది చేస్తున్నారండి అన్న అది తప్పే. ఏంటి ఇక్కడ జరుగుతున్న తప్పు? సత్యం లేదు. చెప్పగలమా మనం? లేదండి, సత్యం సమాజంలో ఉంది, సత్యం సంఘంలో ఉంది, అందరూ సత్యంలోనే జీవిస్తున్నారు అని చెప్పగలమా? చెప్పలేము. కనికరం లేదు అన్నాడు, కనికరం లేదు అన్నాడు. నో ట్రూత్, నో మెర్సీ. కనికరం ఏమన్నా ఉందా? కనికరం కూడా లేదు. మూడో మాట, దేవుని గురించిన జ్ఞానం లేదు, దేవుడి గురించిన జ్ఞానం లేదు. ఆ మూడు, దేవుడు లేకపోతే వ్యాజ్యం ఆడతా ఉన్నాడు. మనం ఆ పరీక్ష చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన లేఖన భాగం. వ్యక్తిగతంగా అందరినీ మనం మార్చలేం, కానీ మన మట్టుకు మనం మారగలం కదా, మన మట్టుకు మనం మారగలం కదా. ఈ మూడు మనలో ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం, ఈ మూడు మనలో ఉన్నాయో చెక్ చేసుకుందాం. కనికరం ఉందా? సత్యాన్ని ప్రేమించే మనసు ఉందా? దేవుని గురించిన జ్ఞానం ఉందా? సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనానికి వస్తే, సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం, యెహోవయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం. దేవుని గురించిన భయభక్తులు అదే జ్ఞానానికి మూలమాట. దేవుని గురించిన తెలివే వివేచనకు ఆధారం అట. నేను తెలియక అడుగుతాను, ఎందుకీ మన పిల్లలు ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారా? మన పిల్లలకి ఈ జ్ఞానమే నేర్పిస్తా ఉన్నావా? దేవుని యందు భయభక్తులు నేర్పిస్తున్నావా, లేకపోతే మన పట్ల భయభక్తులు నేర్పిస్తున్నావా? వారు దేవుని గురించిన జ్ఞానాన్ని అభ్యాసిస్తున్నారా, లేకపోతే లోకం గురించిన జ్ఞానాన్ని అభ్యసిస్తున్నారా? మనం పెంపకం ఎట్లా ఉంది? మనం నెక్స్ట్ జనరేషన్ ని ఎట్లా సిద్ధపరుస్తూ ఉన్నాము? ఇప్పటికే యాంటీ కన్వర్షన్ బిల్లు లేని పరిస్థితుల్లో, మత స్వాతంత్రం ఉన్న పరిస్థితుల్లో సంఘాలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకొని చిన్నపిల్లల పరిచర్య, యవనస్తుల పరిచర్య, భవిష్యత్ తరాల పరిచర్య, దాని ప్రాముఖ్యత ఎరిగి దాని కొరకు ఇప్పటి నుంచి మన వర్క్ చేయకపోతే, బీహార్లో చిన్నపిల్లల ప్రాజెక్ట్ తీసుకున్నాం, ఒరిస్సాలో కూడా చిన్నపిల్లల ప్రాజెక్ట్ తీసుకున్నాం. వాస్తవానికి నా మనస్తత్వం ఎట్లాంటిది అంటే, తక్కువ టైంలో ఎక్కువ పని జరిగిపోవాలి అనుకుంటారు, తక్కువ ఖర్చుతో ఎక్కువ పరిచయం జరిగిపోవాలి అనుకుంటారు. అట్లాంటిది ఆ చిన్నపిల్ల పరిచర్య దగ్గరికి వెళ్ళిన తర్వాత, బాబు ఇది నార్త్ ఇండియా, ఇక్కడ వినరు, ఇక్కడ మారరు. కాబట్టి ఏం చేస్తున్నామంటే, వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ ఇస్తూ బైబిల్ని, దేవుడు గురించిన జ్ఞానాన్ని బోధిస్తాం. ఈ పిల్లలు 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి నిజ దేవుడి జ్ఞానం తెలుసుకున్నవారు కాబట్టి విగ్రహాలు జోలికి వెళ్ళరు. ఆ తర్వాత వీళ్ళని బట్టి వీళ్ళ భార్యలు, వీళ్ళ పిల్లలు, వీళ్ళ వంశం, వీళ్ళ తరం ప్రభులోకి వస్తుంది. ఆల్రెడీ ఇప్పటి తరాన్ని మనం గెలుచుకోలేము, భవిష్యత్తు తరాన్ని గెలుచుకోవడానికి ఒక తరం పనిచేయాలి, ఒక తరం ఇన్వెస్ట్ చేయాలి, ఒక 20 సంవత్సరాలు కష్టపడాలి, 30 సంవత్సరాలు కష్టపడాలి. అది మిషనరీస్ స్ట్రాటజీ, నాకు నిజంగా అనిపించింది. నిజమే కదా. మనం న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయంలో మాట్లాడుతుంది. చివరి అధ్యాయము 25 వచనంలో ముగించబడింది. ఇక తర్వాతకు వచ్చేసరికి దేవుని ఎరగిన తరం పుట్టుకొచ్చేసింది. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. రాజు లేడు, ఇష్టమైపోయింది, విచ్చలవిడితనమైపోయింది. ఇష్టానుసారంగా ప్రతివాడు తనకిష్టానుసారంగా జీవించటం అలవాటు చేసుకున్నారు. కావున ప్రియులారా, లేఖనాలు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం చాలాసార్లు, నేను ఇంకోసారి ఇట్లా అనుకున్నాను, తప్పుగా అనుకోవద్దు, అసలుకి పెళ్లి చేసుకోవడం ఏంది, పిల్లలు కావడం ఏంది, ఆ పిల్లల్ని పెంచడానికి ఇన్ని కష్టాలు పడడం ఏంటి, ఎందుకు, ఏం సాధించడానికి, ఈ పెళ్లి ఎందుకు, ఈ పిల్లలు ఎందుకు, వీళ్ళ కోసం ఇంత కష్టపడడం ఎందుకు, దీనివల్ల దేవుడికి ఏంటి ఉపయోగం అని ఆలోచిస్తే నిజంగా అవసరం లేదు అనిపించింది. తర్వాత అనిపించింది దేవుడు దాని ఆశీర్వాదం అన్నాడు. ఆదికాండ మొదటి అధ్యాయంలో మనం ఆశీర్వాదంగా చూస్తాం. మరి ఈ చదువులు దేవుడికి ఎట్లా ఉపయోగపడతాయి, ఈ ఉద్యోగాలు దేవుడికి ఎట్లా ఉపయోగపడతాయి, మనం చదివించే చదువుల వల్ల దేవుడికి దూరం అయిపోతున్నారు కదా, ఎట్లా ఉపయోగపడుతుంది అంటే మారిపోయిన పరిస్థితులు. కానీ పాతకాలంలో పెద్దలు ఏం చేశారంటే, వాళ్ళ పిల్లల్ని పాతకాలంలో పెద్దలు ఏం చేశారంటే వాళ్ళ పిల్లల్ని సేవకు సమర్పించుకున్నారు. వాళ్ళు దేవుని సేవ చేయాలని ఆశపడ్డారు. అట్లా సిద్ధపరిచారు. మనం ఏమంటున్నామంటే, ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయండి, మీరు సంపాదించుకుంటూ ఆత్మ సంపాదించండి, రెండు బ్యాలెన్స్ చేయండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను ఒకవేళ మన జీవితాల్లోనూ మన పిల్లల జీవితాల్లోనూ ఇవి లేకపోతే మాత్రం దేవుడు దాన్ని సీరియస్గా తీసుకుంటున్నాడు, దేవుడు వ్యాధ్యమాడుతున్నాడు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట మనల్ని ఆలోచింపు చేయాలి. 4వ అధ్యాయము, సత్యం లేదు, కనికరం లేదు, దేవుడు గురించిన జ్ఞానం దేశమందు లేదు. మరేముంది? 2వ వచనం, అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, విభిచరించుటయు వాడుకాయను, జనులు కన్నం వేసెదరు, మానక నరహత్య చేసేదరు. అది మొదటి, ఎప్పుడైతే దేవుని గురించిన జ్ఞానం, ఆ జ్ఞానానికి ఆధారమైన భయభక్తులు, యెహోవాయందలి భయమే జ్ఞానానికి ఆధారం. పిల్లలకి ఫియర్ ఆఫ్ గాడ్, దేవుడు చూస్తున్నాడు అన్న భయం పేరెంట్స్ నేర్పించకపోతే వాళ్ళు 2వ వచనం, విచ్చలవిడి జీవితం. ఆల్రెడీ వెస్టర్న్ కంట్రీస్ భవిష్యత్ తరాలు మిస్ అయిపోయాయి, సంఘాలు క్లోజ్ అయిపోతున్నాయి, మందిరాలు మసీదులు అయిపోతా ఉన్నాయి, ముసలి వాళ్ళు మాత్రమే చర్చెస్కి వస్తున్నారు, యంగ్ జనరేషన్ ఎవరు కూడా చర్చెస్కి రావట్లేదు. ఏం తప్పు చేశారు అన్న మాట దగ్గర వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, భవిష్యత్తు తరాలకు పాస్ ఆన్ చేయలేదు. నేను ఇందాక ఈ మాట కోట్ చేశాను, ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ఎందుకు పిల్లలు కనాలి, ఎందుకు వాళ్ళు పెంచాలి అన్న మాట దగ్గర, దేవుడు మన పిల్లల ద్వారా భవిష్యత్ తరాలను ఆశీర్వదించాలనుకున్న అనే ప్రణాళిక కలిగి ఉన్నాడు. విఆర్ బ్లెస్సింగ్. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను అనేక జనములకు ఆశీర్వాదముగా చేస్తాను. కాబట్టి పిల్లరా, మనం ఎప్పుడు మన పెళ్లి దేవుడి దృష్టిలో యథార్థం, లేకపోతే ఘనమైనదిగా ఎంచబడుతుంది అంటే, ఎప్పుడు మనం ఘనమైన తల్లిగా పేర్కొనబడతామంటే పిల్లలు ఘనమైన పాత్రలుగా మార్చబడ్డప్పుడు. అట్లా కాకుండా రెండవ వచనంలో రాయబడ్డ మాట చూడండి, అబద్ధ సాక్ష్యం, అబద్ధాల కోరు, హత్య, దొంగతనం, వ్యభిచారం. చాలాసార్లు ఏమంటామంటే, ఎవటరా నిన్ను కన్నది అని అడుగుతాం, ఎవరికి పుట్టవరా అని అడుగుతాం, అమ్మ బాబుకి పెంచడం చేతకాలేదా చెప్పలేదా అని అడుగుతాం. కొన్నిసార్లు అమ్మా నాన్న తిడతారు, చెడబుట్టవరా మా కడుపున అని, చెడబుట్టవరా మా కడుపున అని తిడతారు. ఎంత చెడ్డ పేరు, ఎంత అవమానం. నేనేమంటానంటే, వాళ్ళు ఎదిగిన తర్వాత వచ్చే అవుట్కమ్. ఈరోజు దాని ఏమంటారు, రాత్రి యూత్ కాన్ఫరెన్స్ లో ఒక అమ్మాయి ఆరాధన చేస్తూ ఆ మాట అనగాని భయం వేసింది. అస్తాలు జరుగుతుంది, ఆ పాప ఆ ప్రార్థన ఆ మాట వాడింది, ఫోర్నోగ్రఫీకి అడిక్ట్ అవ్వకుండా కాపాడండి తండ్రి అంది. ఆడపిల్లలు ఫోర్నోగ్రఫీకి అడిక్ట్ అవుతారా అంటే ఏమో నిజమేమో మనం ఊహించాం. కాలేజీలో పిల్లలు గాంజా కలెక్ట్ అడిక్ట్ అవుతున్నారు, అమ్మ నాన్న పాకెట్ లో డబ్బులు దొంగిలిస్తా ఉన్నారు. రీసెంట్ గా ఒక ఆవిడ అంది, వీడు అబ్బాయి కోసం కొడుకు కోసం మాట్లాడుతూ, వీడు ఆన్లైన్ బెట్టింగ్ ఆడాడట, ఆన్లైన్ బెట్టింగ్ ఆడి అప్పులు చేశాడట, నన్ను కట్టమన్నాడు, నేనెందుకు కడతాను నువ్వే కట్టుకో అన్నాను, అప్పుడు వాడు పనిచేయడం అలవాటు చేసుకున్నాడు తర అంది. ఎంతో చెప్పలేదు కానీ ఆన్లైన్ బెట్టింగ్లో ఒకవేళ డబ్బులు పోతే లక్షలు లక్షలు. చాలా కేసెస్ ఉన్నాయి, ఇట్లాగే చాలా స్టోరీలు ఉన్నాయి, చాలా స్టోరీలు ఉన్నాయి. ఇక తర్వాత అమ్మ నాన్నకి అర్థమైన తర్వాత ఇంట్లో ఉన్నవన్నీ ఊడ్చిపెట్టి అమ్మేసి అప్పులు కట్టి ఇక నెత్తునూరు బాధపడమే, నెత్తునూరు బాధపడమే. ద ఫియర్ ఆఫ్ గాడ్, పిల్లలకి దేవుని భయం, పిల్లలకి సత్యమును గురించిన జ్ఞానం, పిల్లలకి దేవుని గుణలక్షణాలు నేర్పించకపోతే దేవుడు వ్యాజ్యమాడతాడు. నేను ఎందుకు పిల్లల కోసం మాట్లాడుతున్నానంటే, అక్కడ ఒక మాట రాయబడింది ఆరవచనం, నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానాన్ని విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. రెండో మాట, నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. ఎందుకు పిల్లలు మర్చిపోతానన్నాడు? నిజమే, దేవుడి జ్ఞానం మనలో నుంచి మన పిల్లలకు పాస్ అనవ్వకపోతే చాలా మంది పెద్దలకు ఆశ ఉంటారు. ఏంటి ఆశ అంటే, కొడుకు కొడుకుని ఎత్తుకోవాలి, కూతురు కొడుకుని ఎత్తుకోవాలి, మనల్ని ఎత్తుకోవాలి. మనల్ని ఎత్తుకుని ఏం చేస్తాం, గుండెలు పెత్తనిచ్చుకుంటావా? మనల్ని ఎత్తుకుని ఏం చేయాలంటే, తిమోతి అవ్వ, తిమోతికి ఎట్లాగైతే దేవుని గురించిన జ్ఞానం, దేవుని గురించిన సత్యం, దేవుని గురించిన భయం నేర్పించిందో అది నేర్పించాలి. ఓవర్ ప్యాంపరింగ్ చేసి వల్ల మానిన ప్రేమ చూపించి వాళ్ళ నాశనం చేయడం కాకుండా వాడు ఆ టీచబుల్ మెంటాలిటీ, అదేంటి ఇదేంటి అది ఎలాగా ఇది ఎలాగా అని అడుగుతూ ఉంటాడు. నిజంగా నేనెందుకు సిస్టర్స్ని అప్రిషియేట్ చేస్తానంటే, మీకు ఓపిక ఎక్కువ, మాట్లాడడం మీకు ఎక్కువ ఇష్టం, మాట్లాడండి, చెప్పండి, బోధించండి, నేర్పించండి. ఒక మంచి జనరేషన్, ఒక మంచి జనరేషన్ అందించిన వారం అవుతాం, అందించిన వారం అవుతాం. కావున పిల్లరా, దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోతే, దేవుని ధర్మశాస్త్రం పిల్లలకి పాసాన అవ్వకపోతే, దేవుని ధర్మశాస్త్రం భవిష్యత్ తరాలకు అందించకపోతే భవిష్యత్ తరాలను దేవుడు వదిలేస్తాడు. ఎప్పటికే మనం చెప్పగలం, ఎంతో మంచి సాంప్రదాయము అని మాట్లాడుతున్న భారతదేశంలో వినరాని మాటలు, రాకూడని చట్టాలు, అవన్నీ చూస్తున్నాం, అవన్నీ చూస్తున్నాం, అవన్నీ చూస్తున్నాం. కాలేజీ పిల్లలు జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు, సహజీవనం అలవాటు చేసుకుంటున్నారు, పెళ్లికి ముందే కలిసి తిరుగుతా ఉన్నారు. దాన్ని మేబీ కల్చరు లేకపోతే ట్రెండ్ లేకపోతే ఏదన్నా మాట్లాడొచ్చు కాక, దేవుడు మాత్రం ఒప్పుకునేవాడుగా లేడు. ఆయన వ్యాజ్యమాడతాడు. ఇట్లాగే సొసైటీ చెడిపోతా ఉంటే అయ్యో పాపం అయ్యో పాపం అయ్యో పాపం అని చెప్పి కూర్చుంటే దాని ప్రభావం ఏమవుతుందో మూడవ వచనంలో మాట్లాడుతున్నాయి. కాబట్టి దేశం ప్రలాపించుచున్నది, దాని పశువులు ఆకాశ పక్షులు కాపురస్తులందరూ క్షీణించుచున్నారు, సముద్ర మత్స్యములు కూడా గతించిపోచున్నవి. ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఉంటే అంతా ఎందుకు బాగుంటుంది? బాగుండదు, అన్ని క్షీణించిపోతాయి. ఎందుకంటే ఆకాశ పక్షులు క్షీణించిపోతే, పశువులు క్షీణించిపోతే, సముద్రపు మత్స్యములు గతించిపోతే నష్టం ఎవరికి? మనకే. తినడానికి తిండి ఎక్కడది? చాలా భయంకరమైన పరిస్థితి ఏంటంటే మనం తినే దాంట్లో ఎక్కువగా పెస్టిసైడ్స్ ఉన్నాయి, ఎక్కువగా ఫెర్టిలైజర్స్ వాడేస్తున్నారు. మనం తినే తిండికి మన తండ్రులు తిన్న తిండికి తేడా ఉంది, మన తండ్రులు తిన్న తిండికి తాతలు తిన్న తిండికి తేడా ఉంది. పాతకాలంలో వాళ్ళకి ఎలా ఉండేదంటే తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలన్న దురాశ లేదు. ఇప్పుడు నేర్పించేశారు. ఎంత ప్యాకేజ్ అట, ఎంత ఇన్కమ్ అట, ఎంత రాబడి అట, వాళ్ళు బాగా సంపాదించుకున్నారు. పాతకాలం ఎలా ఉండేది అంటే లాభాపేక్ష ఎక్కువ కాదు, వాళ్ళు దేవునికి భయపడి దైవ భయంతో పాలల్లో నీళ్లు కలపాలంటే భయపడేవారు. ఇప్పుడు నీళ్ళల్లో పాలు కలిపే పరిస్థితిలోకి వచ్చారు. అన్నీ అంతా మోసమే, అంతా నకిలీనే, ఏది నమ్మేది లేదు, ఎవరిని నమ్మేది లేదు. ఆ స్థితికి వచ్చేసాం. కావున పిల్లరా, మొదటి మాట దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు. దేవుడు అనుకున్నవి లేవు, దేవుడికి నచ్చనివి ఉన్నవి, కాబట్టి ఆయన వ్యాజ్యమాడుతున్నాడు. వ్యాజ్యం ఆడితే ఏమవుతుంది? క్షీణించిపోతారు, నశించిపోతారు, ఉగ్రతను చూస్తారు, జబ్బులు చూస్తారు. కాబట్టి దాన్ని క్షీణించిపోవడం కోసం మాట్లాడుతున్నాడు. రెండవ ప్రాముఖ్యమైన సత్యం ఈ నాలుగవ అధ్యాయంలో ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, ఇంతగా సొసైటీ పాడైపోవడానికి కారణం నాయకులు, యాజకులు. ఆయన మాట్లాడతాడు నాలుగవ వచనం. ఒకడు మరి ఒకనుతో వాదించినను ప్రయోజనం లేదు, ఒకని గద్దించినను కార్యం కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాలు వారిని పోలి ఉన్నారు, కాబట్టి పగలు నువ్వు కొలుదు అన్నాడు. ఆరవచనం, నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నువ్వు జ్ఞానాన్ని విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. యాజకులు జ్ఞానాన్ని విసర్జించారట, జనులు యాజకునితో జగడమాడుతున్నారట. అవును, దేవుడు ఏంటో చెప్పాల్సిందెవరు? దేవుడు మనసు ఏంటో చెప్పాల్సిందెవరు? దేవుని వైపు ప్రజలను తిప్పాల్సిందెవరు? దేవుని గురించిన జ్ఞానం అందించాల్సిందెవరు? యాజకులే కదా. ఐదో వచనం, కాబట్టి పగలు నువ్వు కూలుదు, రాత్రి నీతో కూడా ప్రవక్తలు కూలిపోతారు. యాజకులు దేవుడు విసర్జిస్తా ఉన్నాడు. ఎందుకు? నేను మీరు ఆలోచించండి, సంఘ కాపరులు క్రిస్టియన్ ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఎంత ఘోరంగా తయారయ్యారు. తెలిసనాలా, తెలియకనాలా, సాతాను మోసమనాలా, లేకపోతే ఏమని అర్థం కాదు, కానీ నిజంగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పే పరిస్థితి లేదు. అంత ఆశీర్వాదాల బోధ, ఆరోగ్యకరం ఆరోగ్య హెల్త్ అండ్ వెల్త్ గోస్పెల్, ఆశీర్వాదాలు ఆరోగ్యము గురించిన బోధ. ప్రాస్పారిటీ గోస్పెల్, అభివృద్ధి సిద్ధాంతం, దేవుడు దీవిస్తాడు, హెచ్చిస్తాడు, తలగా ఉంచుతాడు. ప్రాస్పారిటీ గోస్పెల్ ఎంత ఘోరంగా తలానా సేవకుడండి, బాగా చెప్తాడండి అని చూడడానికి అవకాశం లేని పరిస్థితులు వచ్చేసాయి. ఏ కొత్త సేవకుడు వచ్చినా ఒక ఆవిడ ఎంత బాగా వైజాగ్ టెమలస్ అని చెప్పి ఒక టీం ఉంది, యూ బ్యాక్గ్రౌండ్ అనుకుంటాను, వాళ్ళు నిజంగా చక్కటి వర్క్ చేస్తున్నారు. ఆవిడ ఉంది, ఏ జనరేషన్ స్పిరిచువాలిటీ మీకు అర్థం అవ్వాలన్నా, ఏ జనరేషన్ స్పిరిచువాలిటీ మీకు అర్థం అవ్వాలన్నా ఆ జనరేషన్లో మార్కెట్లోకి వస్తున్న పాటలు, క్రైస్తవ పాటలు వింటే ఆ క్రైస్తవ పాటలను బట్టి స్పిరిచువాలిటీ చెప్పేయచ్చు. దాన్ని అయితే నేను మార్చలా అంటాను. రాస్తున్న పాటలు మన ఆత్మీయతను పాడు చేస్తున్నాయి. ఏమని రాస్తున్నారు, ఏమని రాస్తున్నారు? వాక్యం ఉందా ఆ పాటలో? వాక్యం ఉండదు. మరి ఏముంది పాట? పాటలంతా ఇదే, ఆశీర్వాదాలు దీవించావే సమృద్ధిగా. దేవుడు బాగా దీవించాడు, దేవుడు బాగా హెచ్చించాడు, బాగా డబ్బులు ఇచ్చాడు, అన్ని ఆశీర్వాదాలే, అన్ని ఆశీర్వాదాలే. నడిపించాల్సిన నాయకులు, సత్యాన్ని బోధించాల్సిన నాయకులు, మార్గాన్ని చూపించాల్సిన నాయకులు త్రోవ తప్పిస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు, డబ్బులు దండుకుంటున్నారు, క్యాష్ చేసుకుంటున్నారు. కాబట్టి యాజకుడు లీడర్షిప్ ఫెయిల్ అయ్యింది. లీడర్షిప్ ఫెయిల్ అయితే యేసుక్రీస్తు ప్రభు అన్నమాట, గుడ్డోడు గుడ్డోడుకు తావు చూపిస్తే ఇద్దరు గుంట్లో పడతారు. నడిపించాల్సినారు, ఇది తప్పు, ఇది వాక్య విరుద్ధము, ఎలా చేయకూడదు, ఎలా చేయకూడదు. సహజంగా ఎస్ఎఫ్జేల్లో పెళ్లిళ్ళు ఇల్లు పెట్టుకోకూడదు అని తీర్మానం చేసుకున్నాం. తప్పని పరిస్థితుల్లో కొన్ని పెళ్లి చేస్తున్నాం. కొన్ని రీసెంట్ గా ఒక మ్యారేజ్ జరిగింది, ఏం చెప్పాలి అర్థం కాని పరిస్థితి, ఏం చెప్పాలి అర్థం కాని పరిస్థితి. సరే సరే తర్వాత అన్న చెప్దాం, తర్వాత అన్న చెప్దాను ఓడ్చుకుని అట్లా పెళ్లి చేశాం. జనరల్ గా సేవకుల పరిస్థితి ఎట్లా ఉందంటే, మీకు ఎలా కావాలి చెప్పండి, ఏ ముహూర్తానికి కావాలి చెప్పండి, వాళ్ళకి అట్నమంత ఇస్తారు, మీకెంత కావాలి చెప్పండి, మధ్యలో మీ మార్కెట్ బేరసారు సెట్ చేసేస్తాం. పైగా అబద్ధాలు చాలా మంది చెప్పే సాక్ష్యం ఏంటంటే, పాస్టర్ గారు మోసం చేసి పెళ్లి చేశాడు, ఆయనకి ఏం కావాలి, డబ్బు డబ్బు. కోనసీమ వెళ్ళినప్పుడు ఒక ఆవిడ అంటుంది, అన్న మాకు స్థలం ఉంది, ఆ స్థలం అమ్ముడు అవ్వాలి, ప్రార్థన చేయండి అని. ఆ స్థలం కాస్ట్ ఎంత, వాటి విషయాలన్నీ చెప్తా ఉంటే మేము నవ్వుకున్నాం, అమ్మ మాతో చెప్తే చెప్పావు గాని ఇంకొక పాస్టర్కి ఎవరికైనా చెప్పావంటే దగ్గరుండి నీ స్థలం బేరం పెట్టి ఆయనే అమ్మి పెడతాడు, నష్టపోతావు, మేము అందులో ఇన్వాల్వ్ కావలేండి అని చెప్పి వచ్చేసాం. నిజమే, పెళ్ళిళ్ళు చావులు ఇల్లు అన్ని దండుకునే సందర్భాలు అయిపోయాయి. అక్కడికి వచ్చి ఇది కాదు, బైబిల్ ఎలా చెప్పింది, మనం ఎలా ఉండాలి, ఎలా చేయకూడదు అని చెప్పే నాయకత్వం లేదు, అది చెప్పే నాయకత్వం లేదు. లేకపోతే ఎట్లా తెలుస్తుంది? ఎస్ఎఫ్జేలో కొన్నిసార్లు టీచింగ్స్ కఠినంగా ఉన్నాయి అనిపించినా తర్వాత దాని రిజల్ట్ చూసినప్పుడు, అన్న మీరు పలాని రోజు మా ఇంటికి వచ్చి ఆ మాట చెప్పారు, ఆ మాట నా హృదయంలో గుచ్చుకుంది, దాని తర్వాత నేను మార్చుకున్నాను, దాని తర్వాత నేను మార్చుకున్నాను అని సాక్ష్యాలు విన్నప్పుడు, మనం చెప్పామని కాదు, సత్యం వాళ్ళలో కార్యం చేస్తుంది, వాక్యం వాళ్ళలో కార్యం చేస్తుంది. వాక్యం చెప్పకపోతే ఎట్లా అర్థమవుతుంది? కాబట్టి వాక్యం ఏమంటుందంటే, లీడర్షిప్. ఎందుకు ఇస్రాయేల్ ప్రజలు ఎట్లా తయారయ్యారంటే, ఈ యాజకులు ఈ ప్రవక్తలు వాళ్ళ పని ఏంటి, వాళ్ళు ఎందుకోసం పెట్టాడు, ఆ పని చేయట్లా, ఆ పని చేయట్లా. వాళ్ళు జనాన్ని ఆకర్షించుకునే పనిలో ఉన్నారు, జనానికి నచ్చేటట్టుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు, జనానికి నచ్చేటట్టుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభు దాన్ని ఎంత మాత్రము మెచ్చడు, ఎంత మాత్రము మెచ్చడు. కావున పిల్లరా, అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం వాక్యం మనతో మాట్లాడుతున్న మాట. లీడర్షిప్ ఫెయిల్ అయ్యింది అని మాట్లాడుతున్నాడు, లీడర్షిప్ ఫెయిల్ అయ్యింది అని మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాలము 17వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు చదివితే ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్లి యాజకులైన లేవీయులను ఆ దినములో ఉండు న్యాయాధిపతిని విచారింపవలను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్పుదురు. యెహోవా ఏర్పరచుకున్న స్థలమున వారు నీకు తెలుపు తీర్పు చొప్పున నువ్వు జరిగించి వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడవలను. వారు నీకు తేటపరచు భావం చొప్పున వారు నీతో చెప్పు తీర్పు చొప్పున నువ్వు తీర్చవలను. వారు నీకు తెలుపు మాట గాని తెలుపు మాట నుండి కుడికి గాని ఎడమకు గాని నువ్వు తిరగకూడదు. మరియు నెవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడని యెహోవాకు పరిచర్య చేయటకు నిలిచి యాజకుని మాటనే గాని ఆ న్యాయాధిపతి మాటనే గాని వినొల్లని ఎడలా వాడు చావవలను. దేవుడు మార్గాన్ని చూపించేవారుగా, మంచి చెడ్లు నేర్పించేవారుగా, మార్గాన్ని చూపించే దిక్చూసీలుగా యాజకుని పెట్టాడు, న్యాయాధిపతిని పెట్టాడు. అదే లీడర్షిప్ యొక్క ఉద్దేశం. చాలాసార్లు ఈ లీడర్షిప్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారంటే పెత్తనం చేయడం అనుకుంటున్నారు. పెత్తనం చేయడానికి కాదు, లీడర్షిప్ నడిపించడానికి. గుడ్డోడిని ఎట్లా నడిపిస్తాడు? నడిపించేవాడు కళ్ళు బాగా కనిపించాలి కదా. కొంతమంది నన్ను కోఆర్డినేటర్ పెట్టండి అంటే వాస్తవానికి ఎస్ఎఫ్జిలో చేయడానికి పని ఏం చేస్తున్నామంటే వెనక ముందు చూడకుండా అడిగిన వాళ్ళందరినీ కోఆర్డినేటర్ పెడుతున్నాం. వీళ్ళకి ఏం తెలిసి నడిపిస్తారు? వీళ్ళ యాజకుల వీళ్ళ గ్రంథం తెలుసా? బైబిల్ మీద అవగాహన ఉందా? లేదు. మరి ఏం చేద్దాం? ముందు పెడదాం, తర్వాత ఏం చేద్దాం? ట్రైనింగ్లు పెడుతున్నాం. ఎంపీటీసీ, తిమోతి ఎక్స్పోజిటర్ అకాడమీ, బిబ్లికల్ కౌన్సిలింగ్ కోర్సు, బిల్డ్ కోర్సు పెట్టి బతిమార్పుల్ని నేను జాయిన్ చేస్తున్నాం. నేను ఒక ఆయనతో మాట్లాడుతున్నాను, ఇంతకీ ఎన్ని కోర్సులు చేసావన్నాను. ఏమీ చేయలేదు సార్ అంటాడు. మరి ఏమీ చేయకుండా ఎట్లా నడిపించేస్తాను? కోర్సులు చేయు. బైబిల్ ఏమైనా చదివావంటే మొన్న వెస్ట్ గోడ గృహదర్శనాలు కోఆర్డినేటర్ అడుగుతున్నాను, బైబిల్ ఎన్నిసార్లు చదివామని అడిగాను. సార్ వాస్తవానికి బైబిల్ చదవాల. మరి ఎట్లా నడిపించేస్తా బైబిల్ చదవకుండా? అరే బైబిల్ చదవకుండా, కోర్సులు చేయకుండా, సత్యం చేయకుండా నువ్వెట్లా యాజకుడు అవుతావు? నువ్వెట్లా న్యాయాధిపతి అవుతావు? నువ్వెట్లా నడిపించగలుగుతావు? గుడ్డోడివి కదా. నీ వెనకాల ఉన్న వాళ్ళందరూ నువ్వెట్లా నడిపిస్తావు? ఏం చేస్తున్నావంటే యోగ్యులైన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం లేదు. ఆసక్తి పనులలో భారం ఉన్న వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి తర్వాత రిక్వెస్ట్ చేస్తాం, నేర్చుకోండి నేర్చుకోండి, చదవండి, బోధించండి, చెప్పండి. చాలా కీలకమైన మాట లీడర్షిప్. లీడర్షిప్ అంటే కుర్చీ మీద కూర్చోవడం కోసం కాదు, దేవుని వద్దకు ప్రజలు నడిపించటం, దేవుని మనసును ఎరిగి ఆ మనసు మిగతా వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చేయటం, సత్యంలో నడిపించటం, జ్ఞానంలో నడిపించటం, అది మనకివ్వబడ్డ బాధ్యత. ఈవెన్ లీడర్షిప్ దగ్గర ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేదు అని మాట్లాడుతా ఉన్నా ఖచ్చితంగా నువ్వు దేవుని వాక్యాన్ని గ్రంథంలో నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం, దేవునితో సహవాసం కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. లేకపోతే గుడ్డోలతో అవచూపినట్టుగానే ఉంటుంది మన లీడర్షిప్. నాకే బాధ్యత లేవండి, నేనే ఉంటాను, ఇంకెవరు వద్దు, నాకు అవకాశం ఎవరా అంటే ఇద్దాం. నడిపించగలవా? ఆసక్తి మాత్రమే కాదు, గ్రంథం మీద, సత్యం మీద అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి బాధ్యతలు తీసుకుంటున్నారు, బైబిల్ చదవండి, నేర్చుకోండి, తప్పకుండా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హోషేయా గ్రంథంలో ఆయన మాట్లాడుతున్న మాటలు అర్థం కావాలి. హోషేయా గ్రంథం 4వ అధ్యాయంలో ఎందుకు ప్రజలు అట్లా తయారంటే నడిపించే నాయకులు ఎట్లా ఉన్నారంటే యాజకులు 6వ వచనం చూడని ఎంత ఘోరమైన మాట. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. నాయకుల్లో జ్ఞానం లేదు, జనుల్లో జ్ఞానం లేదు. కాబట్టి జనుల మీదకి నాశనం వచ్చింది, యాజకుడి మీదకి కూడా నాశనం వచ్చింది. దేవుడు విసర్జిస్తున్నాడు. రెండవ మాట, నీవు నీ దేవుని ధర్మశాస్త్రాన్ని మరిచితివి. తెలిసినా తెలియనట్టుగా నటించటం, కూరలో కరివేపాకులాగా దేవుడు మాట్లాడితే ఎంత టేకిటీజీగా ఎట్లా చేస్తాం? దేవుడు బైబిల్లో కాదు అంటే కాదు అంతే, నువ్వెట్లా అవునని చెప్తావు? బైబిల్లో దేవుడు అవును అంటే అవును కాదే నువ్వెట్లా చెప్తావు? మేబీ ఆ టయానికి ఆ కుటుంబాన్ని సంతోష పెట్టొచ్చేమో, ఆ టయానికి ఏదైనా చేసి మనం పబ్బం గడిపించొచ్చేమో, కానీ సత్యస్వరూపమైన దేవుడు ఎట్లా మెచ్చుతాడు మనల్ని? ఎట్లా మెచ్చుతాడు మనల్ని? కాబట్టి ప్రిల్లరా, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట మొదటి వచనంలో దేవుడు గూర్చిన జ్ఞానం దేశమందు లేదు అని రాయబడింది. దేవుడు గూర్చిన జ్ఞానం దేశమందు లేదు. ఆరో వచనంలో నా జనులు జ్ఞానం లేని వారే నశిస్తున్నారు, జ్ఞానం లేక వారు నాశనం అయిపోతున్నారు అని మాట్లాడుతున్నాడు. జ్ఞానం లేక నాశనం అయిపోతున్నారు అని మాట్లాడుతున్నాడు. దేవుడి జ్ఞానం దేవుని వాక్యం, దేవుడి జ్ఞానం దేవుని వాక్యం. మీరు ఏ సంఘానికి వెళ్ళినా ఎస్ఎఫ్జేలో 215 సహవాసాలు కట్టబడ్డాయి. ప్రతి మీరు 59 స్త్రీలు సహవాసాలు కట్టుకున్నారు. నేను పదే పదే జ్ఞాపకం చేసేది ఏంటంటే వాక్యం పునాదిగా ఉండాలి. వాక్యం అనే బండ మీద మనల్ని మనం కట్టుకోవాలి. స్థిరంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఇసుక మీద కట్టుకుంటే కూలిపోతారు, వాక్యం లేకపోతే కూలిపోతారు. ఎన్నో ఆన్లైన్ సహవాసాలు నేను ఎరుగుదును, ఆ ఆన్లైన్ సహవాసాలన్నీ ఎప్పుడో క్లోజ్ అయిపోయాయి, మూతపడిపోయాయి. ఎందుకంటే వాళ్ళు వాక్యం మీద కట్టాలనుకోలే, వాక్యాన్ని వాళ్ళు పునాదిగా తీసుకోలే. రేపు గురువారం మధ్యాహ్నం బైబిల్ స్టడీ జరుగుతుంది, రేపు సాయంత్రం జిల్లాలో బైబిల్ స్టడీ జరుగుతుంది. ఎందుకు బైబిల్ స్టడీ అంటే వినడం కాదు, మాట్లాడు. నువ్వు మాట్లాడాలి కాబట్టి రెండోసారి చదువుతావు, మూడోసారి చదువుతావు. ఆల్రెడీ మైండ్లో ఏదైతే ఫీడ్ అయిపోయిందో అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడు టీం సరి చేస్తూ ఉంటుంది, దిద్దుబాటు చేసుకుంటాం. పిల్లరా, చాలా ప్రాముఖ్యమైన మాట దేవుని జ్ఞానం దేవుని వాక్యం. దేవుని వాక్యం, వాక్యం లేకుండా సేవ చేయటం, వాక్యం లేకుండా ప్రసంగాలు చెప్పేస్తారు. మరలా నాకు భలే భయం వేసింది, వాక్యం చెప్తానన్నా అంటది. సరే బైబిల్ అంతా చదివావా? చదవలేదు. మరి బైబిల్ చదవకుండా వాక్యం చెప్పేస్తున్నావు అంటే ఏం చెప్పేస్తున్నావు? బైబిల్ చదవకుండా నువ్వేం బోధ చేసేస్తున్నావు? నిజంగా తిమోతి ఎక్స్పోజిటర్ అకాడమీలో బోధ ఎలా చేయాలో చక్కగా వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారు. మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఈ ఏరియాలో ఈ వాక్యం మిమ్మల్ని ఏమైనా గద్దిస్తూ ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి, తప్పకుండా నేర్చుకోండి, అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లాగే యాజకులు మోసం చేస్తూ ఉంటే, ప్రజలు మోసంలోకి వెళ్తూ ఉంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఆయన రియాక్షన్ ఎట్లా ఉంటుందో అర్థం కావాలి. ఆయన ఇలాగంటాడు, ఆయన ఇలాగంటాడు. 9వ వచనం నుంచి మనం చదవాలి. దేవుడి తీర్పులు, ఉగ్రత మాటలు 9వ వచనం నుంచి. కాబట్టి జనులకు ఎలాగో యాజకులకు అలాగే సంభవించును. నాయకులు జనులు ఇద్దరు గుంటలో పడతారు, ఇద్దరు శిక్షలోకి వెళ్తారు. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును. వారి యెహోవాను లక్ష్య పెట్టడం మానిది గనుక వారు భోజనం చేసినా తృప్తి పొందకు ఎందురు, వ్యభిచారం చేసినా అభివృద్ధి పొందకు ఎందురు. 11వ వచనం చివరి మాట, వారు మతి చెడిరి. 12వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట చివరి మాట, వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. 13వ వచనంలో చివరి మాటలో, మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడళ్ళు వ్యభిచారులైరి. 14వ వచనం చివరి మాట, వివేచన లేని జనులు నిర్మూలమగుదురు. దేవుడు పోనీలే అనుకుంటాడా? చూస్తూ చూడనట్టుగా ఉంటాడా? ఆయన తీర్పు తీర్చుకున్నా ఉంటాడా? ఖచ్చితంగా ఆయన రియాక్షన్, ఖచ్చితంగా ఆయన రియాక్షన్ చాలా భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ప్రభు నమ్మకులారా, ఈ మాటల వెలుగులో నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, మనం మొదటి మాట సత్యము కనికరము దేవుని గురించిన జ్ఞానం ఎలా ఉన్నామో చెక్ చేసుకోవాలి. అలా ఉంటే అన్నీ బాగుంటాయి, అవి లేకపోతే మాత్రం దేవుడు చూస్తూ ఊరుకోడు. లీడర్షిప్ సరిగ్గా ఉండాలి, ధర్మశాస్త్రాన్ని ఎరిగి వాక్యాన్ని గౌరవించి వాక్యానికి భయపడి వాక్యాన్ని వాక్యంగా బోధించే నాయకులుగా మనం ఉండాలి. లేకపోతే మన భవిష్యత్ తరాలు, మన కుటుంబానికి క్షేమం కాదు, మన పరిచర్యకు క్షేమం కాదని వాక్యంలోంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యంలోంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి ముగించాలనుకుంటున్నాను. ఇంకొక మాట జ్ఞాపకం చేసి ముగించాలనుకుంటున్నాను. 15వ వచనం, ఇశ్రాయేలు నీవు వేశ్యవైతివి, అయినను యూదా ఆ పాపములో పాలు పొందకపోవునుగాక. ఇశ్రాయేలు యూదా ఇద్దరి కోసం మాట్లాడుతూ, ఇశ్రాయేల్ జనం చెడిపోయారు, యూదా ఆ పాపములో పాలు పొందకపోవునుగాక అన్నాడు. నిజంగా మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దుష్ట సాంగత్యము మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది, మంచి నడవడిని చెరిపేస్తుంది. కాబట్టి మనం ఇది దేవుడు మెచ్చడు, ఇది వాక్య విరుద్ధము, వీళ్ళు సరిగ్గా లేరు, ఇది ఆశీర్వాదం కాదు అనిపించగానే వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే, అయితే చెప్పాలి లేదా దూరంగా ఉండాలి, రాసుకు పూసుకొని తిరగకూడదు, లేకపోతే అది మనలోకి వచ్చేస్తుంది. ఇస్రాయేల్ మీదకి వచ్చిన ఉగ్రత యూదా మీద కూడా వస్తుంది. ఇస్రాయేల్లో ఉన్న పాపం చేత మోసపోయిన జీవితం, మతి చేడిన జీవితం, వ్యభిచారపు మనసు ఇస్రాయేల్లో కూడా వస్తుంది. దేవుడు అంటున్నాడు, యూదా వర్లారా మీరు అందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, మీరు వాళ్ళతో సహవాసం చేయొద్దు, వారితో సహవాసం చేయొద్దు. కావున ప్రిల్లరా, ఇక్కడ ప్రజలు ఫెయిల్యూర్ చూస్తున్నాము, రెండు నాయకులు ఫెయిల్యూర్ చూస్తూ ఉన్నాము, మూడు ప్రజల మీదకి నాయకుల మీదకి వస్తున్న దేవుని ఉగ్రతను చూస్తూ ఉన్నాము. ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోదగిన మాట ఏంటంటే, దేవుని గురించిన జ్ఞానం దేశంలో ఉండాలి, ప్రజల్లో ఉండాలి, దేవుడు ఇష్టపడుతున్న సత్యం మనలో ఉండాలి, దేవుడు కోరుకున్న కనికరం మనలో ఉండాలి. లోకస్తుల్లో మనం ఎందుకుంటాం? వాళ్ళకి విచ్చలు విడతాను, మనకి దేవుని వాక్య ప్రమాణం. వాళ్ళు అసత్యాన్ని ప్రేమించేవాళ్ళు, మన సత్య సంబంధులు. వాళ్ళ స్వార్థం, మనలో కనికరం ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు, అద్వితీయ సత్య దేవుడైన నిన్ను, నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవం. నేను చాలాసార్లు మాట అంటాను, ఇట్లాగే ఈ మనస్తత్వంతో, ఈ కుళ్ళుబుద్ధితో, ఈ ప్రేమ కనికరం జాలి లేని తత్వంతో, ఇలాగే అప్పుడప్పుడు వెచ్చగా ఉంటాం, అప్పుడప్పుడు చల్లగా ఉంటాం, మారిపోతా ఉంటాం, ఇట్లాగే అస్థిరంగానే. ఏదైతే ఇప్పుడు ఇది ఎవరో ఉద్దేశించి కాదు, వ్యక్తిగతంగా లెట్ అస్ ఇంట్రోస్పెక్ట్ అవర్ సెల్ఫ్స్, వ్యక్తిగతంగా నా బుద్ధులు, నా మనస్తత్వం, నా స్వభావం, నా పద్ధతి పరలోకం యాక్సెప్ట్ చేస్తుందా? నాలాంటి వాళ్ళు పరలోకంలో ఉంటారా? ఎవరు చెప్పాల్సిన పనుల మన లోపల ఒక అలారం సిస్టమ్ ఉంది, అది ఎస్ అంటుందా నో అంటుందా, మనస్సాక్షి అవును అంటుందా కాది అంటుందా, మనస్సాక్షి ప్రశాంతంగానే ఉందా దోషారోపణ చేస్తుందా? అది మనం మనం చెక్ చేసుకోవాలి. దేవుని గురించిన జ్ఞానం అంటే మార్పులు సంపాదించడం కాదు, జీవితాలు మార్చుకోవటం, మార్పు చెందిన జీవితాలు. నీకు ఎంత బాగా బైబిల్ తెలుసు, చాలా మంది అంటారు రిఫరెన్స్ చెప్పు కానీ తక్కువ మంది చదివేస్తారట. రిఫరెన్స్ చెప్పు కానీ తక్కువ మంది చదివేయడం కోసం కాదు, బైబిల్ ఉంది దాని లోపలికి వెళ్ళాలి, నమలాలి, ధ్యానించాలి, మార్పు జీవితానికి అన్వయించుకోవాలి. దేవుని గురించిన జ్ఞానం యోహాన 17:3, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఎంత బాగా దేవుడు అర్థమవుతాడు, ఎంత బాగా దేవుని జ్ఞానం అర్థమవుతాడో అంతగా మన జీవితంలో మార్పు రావాలి, వస్తాది. ఒకవేళ మన జీవితంలో మార్పు రాకుండా మనం అట్లాగే వింటూ వెళ్తున్నామంటే మాత్రం నువ్వు జ్ఞానివి కాదు, నీకు వివేచన లేదు, మనం మోసంలో జీవిస్తున్నట్టు. ప్రసంగాలు వినడానికో చప్పట్లు కొట్టడానికో మార్కులు వేయడానికి కాదు, దేవుని గ్రంథం మొయ్యడానికో మార్పులు వేయడానికో కాదు, మన జీవితాల్లో మార్పు కోసం దేవుని ఎరిగితే ఆ స్వరూపంలోకి మనం వస్తాం. దేవుని ఎరిగితే ఆ స్వరూపంలోకి మనం వస్తాం. జ్ఞానాన్ని, దేవుని గురించిన జ్ఞానాన్ని దేవుడి మనసును అర్థం చేసుకోవటం మన ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిది. రెండవ మాట యాజకత్వానికి సంబంధించి వాక్యం ఉంటుంది, మొదటి యోహాను పత్రిక 4:4 1-3 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలు వెళ్ళి ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు అనేకులు అనేకులు. నిన్న పిల్లలతో కలిపి యూట్యూబ్ లో పాట వాళ్ళు పెడితే చూస్తా ఉంటే ఈయన అరెస్ట్ చేశారంటాడు. ఎందుకు అరెస్ట్ చేశాడు? చక్కగా పాడుతున్నాడుగా, చక్కగా పాడుతున్నాడు. ఎందుకు అరెస్ట్ చేశారంటే అమ్మాయిని మోసం చేశాడు. ఎట్లా మోసం చేశాడు? చేస్తారు ఆ సూట్లు, ఆ బూట్లు, ఆ బిల్డప్లు, ఆ గెటప్లు. యాజకులా, జ్ఞానం కలిగిన వారా? అనిపించదు, అనిపించదు. నిజంగా యాజకులందరూ మోసపోతున్నారు, సేవకులందరూ మోసపోతున్నారు. చెప్పేవాళ్ళు లేరు, ఇది తప్పు అని చెప్పేవాళ్ళు లేరు, దిద్దుబాటు చేసేవాళ్ళు లేరు, చెప్పిన వినే పరిస్థితులు లేరు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలు వెళ్ళి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుడి సంబంధమైనవో కావో పరీక్షించుడి. అనేకులు, ఒకరే ఇద్దరు కాదు, అనేకులు మనం పరీక్షించాలి, మనం పరీక్షించి చూసుకోవాలి, మనం జాగ్రత్తగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. కావున పిల్లరా, హోషేయ గ్రంథం 4:5 ప్రజలు బాగోలా కాబట్టి దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. ఎందుకు బాగోలేదంటే నాయకులు బాగోలా కాబట్టి దేవుడి ఉగ్రత నాయకుల మీదకి వచ్చింది. ఆయన చెప్తా ఉన్నాడు దిద్దుబాటు చేసుకుని వెనక్కి తిరిగి రాకపోతే వాళ్ళు నాశనం అయిపోతారు అని వాక్యం మాట్లాడుతూ ఉండగా మనం ఎట్లాంటి లీడర్షిప్ లో ఉన్నాం? మనం సత్య సంబంధులుగానే ఉన్నామా, జ్ఞానంగానే నడుచుకుంటున్నామా, కనికరం మనలో ఉందా? పరీక్షించుకుందాం. నీవు నా దేవుని, నీవు దేవుని గురించిన జ్ఞానాన్ని విసర్జిస్తే నీ పిల్లలు విసర్జిస్తాడు, భవిష్యత్ తరాలను కోల్పోతాం, భవిష్యత్ తరాలు నష్టపోతాం. దయచేసి దయచేసి మన పాటు మన ఈ వాక్యాన్ని మన జీవితంలో తీసుకుందాము. జ్ఞానాన్ని ప్రేమిద్దాం, దేవుని ప్రేమిద్దాం, సత్య సంబంధాలుగా జీవిద్దాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్.